విద్యావైశిష్ట్యము. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అన్ని విద్యలకు హయగ్రీవుడు అతిదేవత. ఆయన జ్ఞానము ఆనందము మూర్తీభవించిన విద్యాధిదేవత. నిర్మలమైన స్ఫటికం లాంటి రూపం కలిగినవాడు, అన్ని విద్యలకు ఆధారభూతుడు. అలాంటి దివ్య తేజోమూర్తిని, విద్యాప్రదాతను నిరంతరం ఉపాసిస్తున్నాను. మానవ జీవితంలో విద్య చాలా ప్రధానమైంది, ఎంతో అమూల్యమైనటువంటిది. భర్తృహరి సుభాషితంలో ఒక శ్లోకం ఉంది, విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రత, పాత్రత ధనమాపునోతి, ధనాత్ దానం తతసుఖం అని. దీనికి ఒక తెలుగు అనువాదం, ఒక చక్కటి పద్యం ఉంది. అందులో ఏమన్నారంటే, విద్య యొసగును వినయంబు, వినయమునను బడే పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన దానంబు, దాని వలన ఐహిక ఆముషిక సుఖం వలన అందునరుడు అన్నారు కవీశ్వరుడు. అంటే ప్రధానంగా మనం లౌకిక దృష్టితో చూస్తే విద్య వల్ల లభించేది ఏమిటంటే విజ్ఞానం. అపారమైన అనంతమైన విజ్ఞానం లభిస్తుంది ముందు. విజ్ఞానం వల్ల వికాసం, వికాసం కంటే ముందు వివేకం లభిస్తుంది, వివేకం వల్ల వికాసం లభిస్తుంది, వికాసం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది, మనస్సు విస్తరిస్తుంది, మనస్సుకు పదునెక్కుతుంది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలుగుతుంది. దానివలన సంస్కారం, సంస్కృతి, వికాస సౌభాగ్యం లభిస్తుంది. ఒక అపారమైనటువంటి మానసిక ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపద లభిస్తుంది. ఈ శ్లోకంలో ఏమన్నారంటే, విద్యా దదాతి వినయం, విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం వల్ల ఏం లభిస్తుంది? వినయాతయాతి పాత్రత, వినయం వల్ల అర్హత లభిస్తుంది. పాత్రత అంటే అర్హత. దేనైనా పొందడానికి మనకు మౌలికంగా ఒక అర్హత కలగాలి. అంటే విద్య ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి ఒక సంపద. విద్య ఉంటేనే మనకు అర్హత లభిస్తుంది. దానికి ముందు వినయం కూడా కావాలి. ఒక విద్య ఉండంగానే చాలదు, విద్యతో వినయం కలవాలి, అహంకారం రాకూడదు. ఒక మాట, విద్య వల్ల అహంకారం వస్తుంది. అందరిలోకి పండితుడనైనటువంటి ఒక అహంకార భావం కలుగుతుంది. అధికార అహంకారం కానీ, పదవి అహంకారం కానీ, బలం వల్ల వచ్చే అహంకారం కానీ ఒక మానవుని నాశనానికి దారితీస్తుంది. ఎంతముందే మనం చూసాం చరిత్రలో అహంకారం వల్ల నాశనమైపోయి అధః పాతాళాన్ని పొందిన వాళ్ళని చూసాం మనం. అందువల్ల విద్య వల్ల వినయం కావాలి కానీ అహంకారం రాకూడదు. అధరం కదలియు కదలక మధురములగు మాటలుడిగి మౌనవ్రతుడవు అధికార దుర్మలాంధుని బధిరాంధక శవమత్సూడ పాపం సుమతి అన్నారు. అంటే అధికారం వల్ల ఒక విధమైన పొగరుపోతనం వస్తుంది. ఎవరితోటి మాట్లాడరు, నోరు విప్పి మాట్లాడరు. నోరు విప్పి మాట్లాడకుండా మధురములైన మాటలు మానివేసి అధికార మదంతో ఉన్నటువంటి ఒక శవం లాంటి వాడిని బధిరాంధక శవము చూడ పాపము సుమతి అన్నాడు. అధికారం వల్ల మదం వస్తుంది. మదం వలన అంధకారం, చెవుడు, బధిరత్వం అంటే చెవుడు వస్తాయి. అంటే ఏమిటంటే కన్నులు కనపడవు, కన్నులు నెత్తి మీదకి వస్తాయి, మంచి చెడ్డ తెలియదు, వాటిని చూడలేడు. ఎవరైనా హితవు చెప్తే, ఒక సలహా ఇస్తే దాన్ని వినడు. అంటే కన్నులు చెవులు కూడా మూసుకోపోతాయి. అటువంటి అహంకారం వస్తుంది కొంతమందికి పదవి వల్ల, ధనం వల్ల, బలం వల్ల. ఆ అహంకారం రాకూడదు. విద్య వల్ల వినయం, వినయం వల్ల పాత్రత, పాత్రత వల్ల మనం ఏదైనా సరే జీవితంలో పొందవచ్చు. ఒక ఉన్నతమైన పదవి కానీ, ఒకరి అనురాగాన్ని కానీ, ఒకరి ఆదరణ కానీ, ఒకరి స్నేహాన్ని కానీ, ఒక గురువు గారి అనుగ్రహాన్ని కానీ పొందాలంటే పాత్రత, వినయం రెండు ఉండాలి విద్యతో పాటు. ఇవి రెండు ఉంటే ఏమవుతుంది? విద్య ఉండి, వినయం ఉండి, పాత్రత కూడా ఉంటే మన పాత్రతకు, మన అర్హతకు తగినటువంటి ఒక పదవి లభిస్తుంది. ఆ పదవి వల్ల మనం ధనాన్ని గడిస్తాం. ధనం ఉంటే ఇతరులకు దానం చేయాలనేటువంటి సద్బుద్ధిని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇతరులకు దానం చేస్తాం అంటే, ఒక సామెత చెప్పారు, తటాకోదల జలమునకు పరివాహం వలె సమార్జిత విత్తమునకు త్యాగమే రక్షణం. చెరువు బాగా నిండితే గట్టు తెగిపోతాయి. ఆ ప్రమాదం రాకుండా తూములుంటాయి, తూములను వదిలిపెడతారన్నమాట నీళ్లు బయటికి పోవడానికి. అట్లాగే ధనం కూడా మనకు తటాకంలో నీటిలాగా బాగా నిండిపోతే, ధనం ఎక్కువైపోతే ధనమదం వస్తుంది. అందువల్ల దీనికి రక్షణ ఏమిటంటే, మన ధనానికి రక్షణ దానం. దానం చేయాలి. జరయు మృతియు లేని జనునట్లు ప్రాజ్ఞుండు ధనము విద్య కోరిక నడపలేవు. అంటే ముసలితనం లేదు, మరణము లేదు అన్నట్టుగా ధనాన్ని, విద్యను కూడా గడించాలి. గడించిన తర్వాత రేపే మనకు మృత్యువు వస్తుందేమో అనే బుద్ధితో, ఈ రెంటిని కూడా బాగా వితరణ బుద్ధితో ఇతరులకు పంచాలి. ఇది దానం అంటే నిజమైన దానం. ఈ దానం వల్ల మనకేం లభిస్తుంది? ధనం వల్ల దానము, దానం వల్ల ఐహిక ఆముష్మిక సుఖం వరనందు నరుడు అన్నాడు. విద్యాదాతి వినయం, వినయాతయాతి పాత్రత, పాత్రత ధనమాప్నోతి ధనాద్దానం తత సుఖం. దానం వల్ల సుఖం. సుఖం అంటే శారీరక సుఖం కాదు, అది ఆధ్యాత్మిక సుఖం కూడా. ఐహిక ఆముష్మిక సుఖం అంటే ఈ లోకంలో అన్ని భోగాలు, అన్ని సుఖాలు, అన్ని సౌఖ్యాలు అనుభవించడే కాకుండా పరలోకంలో కూడా ఆముష్మిక సుఖం లభిస్తుంది. భగవంతుడు రెండు చేతులు చాచి మనను స్వీకరించి ఆశీర్వదిస్తాడు. అనంతమైన సుఖ ప్రాప్తిని మనకు లభింపజేస్తాడు. దానవలన వచ్చేటువంటిది అది అన్నమాట ఫలితం అది. తర్వాత ధనముల విజ్ఞానం వస్తుందని చెప్పాను. విజ్ఞానం అంటే విజ్ఞానానికి ముందు అసలు ముందు విద్య కావాలని చెప్పాను కదా. విద్ అంటే విద్య అనే పదం విద్ అనే దాంట్లో నుంచి వచ్చింది. విద్ నుంచే వేదం అనే పదం వచ్చింది. వేదం అంటే విజ్ఞానం. మానవుడు జన్మించిన తర్వాత పశుప్రాయుడిగా ఉండటం మంచిది కాదు. విద్యను సముపార్జించాలి. శారీరక సుఖమే ముఖ్యం కాదు, ఆధ్యాత్మిక సుఖం కూడా చాలా అవసరం. ఇప్పుడు విద్య నుంచే వేదం అనే పదం వచ్చిందని చెప్పాను. విద్య నుంచే, విద్య అనే ధాతువు నుంచే ఇంకెన్నో పదాలు కూడా వచ్చినాయి. ఓల్డ్ ఇంగ్లీష్లో విటాన్ అంటే టు నో అన్నారు. ఈ రెంటికి ఒక సామ్యం ఉన్నది, విద్య వీటన్నిటి కూడా ధాతువు. అయితే విద్య నేర్చినవాడు సంస్కారవంతుడై ఒక వికాసాన్ని మనసులో జ్యోతింపచేస్తూ జీవితంలో ఉత్తమ మానవుడిగా జీవించాలి. విద్య వల్ల ముఖంలో ఒక తేజస్సు, ఒక బ్రహ్మ తేజస్సు అంటారు, అది వస్తుంది. ఒక ఉత్తమ సంస్కార ప్రాప్తి లభిస్తుంది. మాటలో సంస్కారం, చూపులో సంస్కారం, ముఖంలో భావ వ్యక్తీకరణలో ఒక సంస్కారం, నడకలో సంస్కారం, కూర్చొని తర్వాత నిల్చొని చేసే పనుల్లో కూడా సంస్కారం వస్తుంది. అంటే ఆయన జీవితం అంతా కూడా సంస్కారమయమైపోతుంది. దీనికి అంతటికీ కూడా విద్య మూలం. విద్య నేర్చిన వాళ్ళందరికీ వికాసం వస్తుందని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకి అహంకారం వస్తుంది. అహంకారం రాకపోతే, వినయము పాత్రతో కూడా ఉంటే ఇటువంటి వికాసము, విజ్ఞానము, పారలౌకిక సౌఖ్యం, వేద వేదాంగ విద్యా ప్రాప్తి, పండిత పామర లోకంలో గణనీయత, ఒక ప్రశస్తి, ఒక కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాదు, మనసుకు ఒక ఉత్తమ సంస్కారం లభిస్తుంది, ఒక సమభావం కలుగుతుంది, ఒక సమసమాజ లక్ష్యం కలుగుతుంది, సమసమాజ స్థాపన లక్ష్యం కలుగుతుంది, వసుదైక కుటుంబం అనే భావన కలుగుతుంది. మానవ జాతి అంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటిది. ఇదంతా ఒక వసుదైక కుటుంబం అనేటటువంటి ఉదాత్తమైన భావం కలుగుతుంది మానవుడికి విద్య వల్ల, వినయం వల్ల, వికాసం వల్ల, విజ్ఞానం వల్ల. అందువల్ల విద్యకి ఎంతో అనంతమైనటువంటి అమూల్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది లోకంలో, మానవుడి జీవితంలో. విద్య వల్ల లభించే ఎన్నో లాభాలను గురించి మనం తెలుసుకున్నాం ఇంతవరకు. విద్య వల్ల లభించే అర్థాలు, పరమార్థాలు ఇంకా చాలా ఉన్నాయి. భర్తృహరి అంటాడు తన సుభాషితాల్లో చక్కని శ్లోకం, విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురుణం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యారాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. దీనిని ఏనుగు లక్ష్మణ కవి ఒక మనోహరమైన పద్యంలో అనువాదం చేశాడు. అది కూడా మనం వినాలి. ఆయన ఏమంటాడంటే, విద్య నిగూఢ గుప్త మగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్చుడే. విద్య ఎవరికి కనిపించినటువంటి ఒక నిగూఢమైనటువంటి ధనం, ఐశ్వర్యం. అది మానవుడికి ఒక విశేషమైన సుందరమైన రూపాన్ని ఇస్తుంది. పురుషులకు అద్భుతమైన తేజస్సునిస్తుంది. విద్యావంతుడి ముఖంలో ఒక బ్రహ్మ తేజస్సు నర్తిస్తుంటుంది. విద్య మానవుడికి అనంతమైన యశస్సును సంపాదించబడుతుంది, అనంత భోగాలను సంపాదిస్తుంది. విద్య మానవుడికి గురుస్థానంలో ఉంటుంది. ప్రత్యేకంగా గురువు లేకపోయినా సరే విద్యయే ఓ గురువు అవుతుంది. విదేశాలకు వెళ్తే ఈ విద్య మనకు అక్కడ బంధుత్వాన్ని సమకూరుస్తుంది. విదేశాల్లో విద్యయే మనకు బంధువు. విద్య విశిష్టమైనటువంటి దైవతం, దైవంగా ఎప్పుడూ మన కాపాడుతుంటుంది. నిజంగా ప్రపంచంలో విద్యకు సమానమైనటువంటి ధనం మరొకటి లేదు. ఇది కనిపించని నిగూఢమైనటువంటి ధనం. విద్య ఉంటే విద్యావంతులను అందరూ పూజిస్తారు. రాజాసి రాజులు కూడా ఆయనకు పాదాక్రాంతులు అవుతారు, ఆయన నిత్యాభివందనం చేస్తారు, ఆయన సదా పూజిస్తారు. అందువల్ల విద్య అందరికీ అత్యంత ప్రధానమైనటువంటి ఐశ్వర్యం, నిగూఢమైనటువంటి విత్తం. ఇటువంటి విద్య లేనివాడు మానవుడేనా అంటాడు కవి. విద్య నిరుంగని వాడు మర్చుడే, విద్యావిహీన పశువు. విద్య లేనివాడు వింత పశువు అంటాడు. విద్య వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ విద్య మన మేధాగారంలో నిగూఢంగా, శాశ్వతంగా, అనంతంగా, నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఎవరికి కనిపించదు. భర్తృహరి ఏమంటా అంటే, హర్తకు గాదు గోచరము అహర్నిశమున్ సుఖపుష్టి సేయు సత్కీర్తి ఘటించు విజయను దివ్యధనంబు అఖిలార్థ కోటికిన్ పూర్తిగనిచినన్ పెరుగు పోదు యుగాంతపు వెళనైన భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్. ఈ విద్య మనస్సులో నిశ్చిప్తమైనటువంటి ఈ విద్య ఏ దొంగకు కనపడదు. ఏ బందిపోటు దొంగ దీన్ని దోచుకోవడానికి వీల్లేదు. తుపాకీ చూపించి, కత్తి చూపించి, బెదిరించి మన ఐశ్వర్యాన్ని దోచుకోవడానికి వీల్లేదు. ఈ దోచుకోరానటువంటి నిగూఢమైనటువంటిది, అదృశ్యమైనటువంటిది, అర్థం కానటువంటిది అయిన ఒక అమూల్యమైన ధన సంపత్తి. ఇది ఎప్పుడూ అహర్నిశము సర్వకాల సర్వావస్థలందు కూడా మనకు సుఖాన్ని, బలాన్ని ఇస్తుంది. మానసిక సుఖాన్ని, మానసిక ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. విద్య అనే ధనం ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా మనం ఎంత విరివిగా దానం చేసినా పెరుగుతుంది కానీ నశించదు. యుగం పూర్తి కావచ్చు, ఒక కల్పం పూర్తి కావచ్చు, యుగాంతంలో కల్పాంతంలో కూడా మనము సముపార్జించిన విత్తం నాశనం కాదు, అది హరించబడదు. అది శాశ్వతంగా మనతో జననాంతర సౌహృదంగా పునర్జన్మల్లో కూడా మనతో వస్తుంది, మనను రాణింపజేస్తుంది, మన ముఖానికి వర్చస్సును కలిగిస్తుంది. ఇటువంటి విద్యావంతుల సమక్షంలో వారిని చూసి, వారిని సత్కరించి, వారిని పూజించి భూభర్తలు అంటే రాజులు, దేశాధిపతులు, అధికారులు, ఐశ్వర్యవంతులు, బలవంతులు అందరూ కూడా తమ గర్వాన్ని విడనాడి చక్కగా, సవినయంగా, వినమ్రంగా ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక విద్యాధికుడి పట్టున ఏ రాజ్యాధికారం, ఏ ధనాధికారం, ఏ బలాధికారం కూడా పనిచేయదు. అందువల్ల విద్య అన్నిటిలోకి చాలా శ్రేష్టమైనది, సర్వదా పూజనీయమైనది. విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు, గుర్తింపబడతాడు. ఆయనలో ఒక స్వప్రకాశం ఉంది. నభసో భూషణం చంద్ర నారీణాం భూషణం పతి పృథివ్యా భూషణం రాజా విద్యా సర్వస్య భూషణం అన్నారు పండితుడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తాడు, ఆకాశానికి భూషణం చంద్రుడు, స్త్రీలకు భూషణం ఎవరు? పతి. స్త్రీలకు పతి దేవుడు. పతే స్త్రీలకు భూషణం, మరొక భూషణం అక్కర్లేదు. ఏ నగలు నట్ర అక్కర్లేదు స్త్రీలకు. పతి పక్కనే ఉంటే చాలు, పతి తోడుగా ఉంటే చాలు, పతి ఆదరాన్ని అనురక్తిని పొందితే చాలు. అందువల్ల పతి స్త్రీలకు భూషణం. పృథివీ ఆభూషణం రాజా, సమస్త భూమండలానికి కూడా భూషణమైనటువంటి వాడు రాజు. విద్యా సర్వస్య భూషణం, ఇంతమందికి ఇందరు భూషణాలైన అందరికీ కూడా భూషణం విద్య. అందరికీ కూడా అదొక ఉజ్వలమైనటువంటి ప్రకాశమానమైనటువంటి భూషణం. ఈ భూషణంతో ఇంకే భూషణం కూడా సాటి కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గ్రహించాలి. స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగృహే పూజ్యతే ప్రభుః, స్వగృహే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. అంటే మూర్ఖుడు తన ఇంట్లోనే గుర్తింపబడతాడు, బయటికి పోతే చెల్లడు. స్వగృహే పూజ్యతే ప్రభుః, ఒక ప్రభువు కూడా ఒక అధికారి కూడా తన ఇంట్లోనే గుర్తింపబడతాడు, తన ఇంట్లోనే పూజింపబడతాడు, తన ఇంట్లోనే గౌరవింపబడతాడు. రాజు కూడా తన ప్రసాదంలో తన రాజ్యంలోనే పూజింపబడతాడు, గుర్తింపబడతాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన గౌరవం, మరొక చోట గౌరవం లభించదు, తన ఇంట్లోనే గౌరవింపబడతాడు. కానీ విద్వాంసుడు అలా కాదు. ఆయన సర్వత్రా అన్ని చోట్ల అన్ని ప్రదేశాలలో కూడా పూజింపబడతాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఆయన పూజింపబడతాడు. ఎందుకంటే విద్య అటువంటి అమోఘమైనటువంటి ఐశ్వర్యం, దాన్ని అందరూ పూజిస్తారు. ఏ దేశం వెళ్ళినా, ఏ రాజ్యం వెళ్ళినా, ఏ రోజు వెళ్ళినా విద్యా ప్రకాశం వల్ల ఆయన పూజింపబడతాడు. చిన్నయ సూర్యనాడు నీచంద్రికలో ప్రియవాదికి శత్రుత్వమును, విద్వాంసునకు పరదేశమును లేదు అన్నాడు. మంచి మధురంగా మాట్లాడగలిగేవాడు, ఇతరులను రంజింపజేస్తూ మాట్లాడేవాడికి శత్రువులంటూ ఉండరట. ఆయన ప్రియవాది, ప్రియంగా మాట్లాడేటువంటి మనిషి ఆయనకు శత్రువులు లేరు. అలాగే విద్వాంసుడికి పరదేశం అంటూ లేదు. ఏ దేశం వెళ్ళినా ఆయన విద్య వల్ల ఆయన రాణిస్తాడు, గౌరవింపబడతాడు. ప్రజలంతా కూడా ఆయన్ను పూలమాలాలంకృతులను చేసి పూజిస్తారు. విద్యకు అటువంటి సమున్నతమైన స్థానం ఉంది సమాజంలో. విద్వాంసుడికి కూడా అటువంటి అనన్య సామాన్యమైనటువంటి విద్యా సంపత్తి ఉంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. ఎంతటి విద్వాంసుడికైనా ఒక గురువు ఉండాలి. గురుముఖత నేర్చుకున్న విద్యే బాగా రాణిస్తుంది. ఎంతటి మహనీయులకు కూడా, దైవ సమానులకు కూడా, అవతార పురుషులకు కూడా గురువులు ఉన్నారు.
కృష్ణ బలరాములకు సందీపని మహర్షి గురువు, రాముడికి వశిష్ఠ వామదేవులు గురువులు.
గురుస్థానం చాలా ముఖ్యమైనది. గురుపాద సన్నిధిలో నేర్చుకున్నటువంటి విద్య సర్వదా రాణిస్తుంది. అది అనన్యమైన అలంకారం అవుతుంది. ఎందుకంటే గురువు ప్రధానంగా చేసే పని ఏమిటంటే గుకారో అంధకారస్య రుకారో తన్నిరోధకృత్
అంధకార నిరోధత్వాత్
గురురీత్యభిధీయతే అన్నారు. గు అంటే అంధకారం, అజ్ఞానాంధకారం. రుకారం అంటే దాన్ని పోగొట్టేది, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేది రుకారం. అందువల్ల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని పెంపొందింప చేస్తాడు కాబట్టి, సంస్కారాన్ని పెంపొందింప చేస్తాడు కాబట్టి ఆయన గురువు అన్నారు. గురువుకు మన సమాజంలో సర్వదా సమున్నతమైనటువంటి స్థానం ఉన్నది. మనధర్మశాస్త్రంలో చెప్తారు, ఒక ఉపాధ్యాయుడు చాలా ప్రధానమైన వ్యక్తి సమాజంలో, అయినా ఉపాధ్యాయుడి కంటే ఆచార్యుడు 10 రెట్లు గొప్ప. ఒక ఆచార్యుడి కంటే తండ్రి 100 రెట్లు గొప్ప. తండ్రి కంటే తల్లి 1000 రెట్లు గొప్ప అన్నారు.
తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు దేవతలు.
అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లికి ప్రథమ స్థానం ఉంది, తల్లి తర్వాతనే తండ్రి. నవమాసాలు మోసి పెంచి విద్యాబుద్ధులు నేర్పి వెంట ఉంచుకొని ఇంటిలో వంశంలో అనుసరింపబడే ఆచారాలన్నింటినీ కూడా, భక్తి ప్రపత్తులను కూడా పిల్లలకు నేర్పి వారిని పెద్దవారు చేసేటువంటి మాతృమూర్తి తల్లి. అందువల్ల ఆవిడకు ఇంటిలో ప్రధానమైనటువంటి స్థానం ప్రథమ స్థానం, తరువాత తండ్రి, ఆ తరువాత గురువు. అయినా తల్లి తండ్రి అంత ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించిన గురువుకి ఇంకా సమున్నతమైన స్థానం ఉంది. ఎందుకంటే గురువు
శిష్యుడికి ఒక మానసిక వికాసాన్ని కల్పిస్తాడు,
అన్ని విద్యలను నేర్పుతాడు, వేద వేదాంగ పారంగతుడిని చేస్తాడు, తనంత వాడిని చేస్తాడు. శిష్యాదిచ్చేత్ పరాజయం అంటారు. శిష్యుడి చేతిలో పరాజయాన్ని పొందాలని గురువుగారు ఆశిస్తుంటారట. తన శిష్యుడు తనకంటే గొప్పవాడైపోతే అంతకంటే సంతోషం లేదు గురువుగారికి. అది గురువుగారి కోరిక.
ఆయన
శిష్యుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు, తన గురుకులంలో ఉంచుకొని వేద వేదాంగాలను, పురాణాలను, సకల శాస్త్రాలను, ఉపనిషత్తులను ఉపదేశించి ఒక పరిపూర్ణ విద్యావంతుడిగా రూపొందింపజేస్తాడు. అందువల్ల గురువుకు సమాజంలో చాలా ప్రధానమైన స్థానం ఉంది. ప్రతి వ్యక్తికి కూడా గురువు చాలా గొప్పవాడు. తల్లి తండ్రి గొప్పవాళ్ళైనా
గురువు అంతకంటే గొప్పవాడు. ఎక్కడ తల్లి పిల్లలకు నేర్పడం ఆపుతుందో
అక్కడ తండ్రి, ఆ తరువాత గురువు దాన్ని కొనసాగిస్తారు. ఒక మానవుణ్ణి పరిపూర్ణ మానవుడిగా రూపొందిస్తాడు గురువు. అందువల్ల గురువు ప్రత్యక్ష దైవతం. ఆయన చరణ కమల సన్నిధిలో కూర్చొని విద్యాభ్యాసం చేయటం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. గురువుకు ప్రధానమైన స్థానం ఉంది సమాజంలో. గురువు సర్వదా పూజ్యుడు. విద్య యొక్క ప్రధాన లక్షణం
విజ్ఞానాన్ని పెంపొందించడమే కాదు,
విద్యార్థిలో సత్ప్రవర్తనను నెలకొల్పాలి. కన్ఫ్యూషియస్ అని ఒక చైనీస్ ఫిలాసఫర్, ఆయన అంటాడు, టు నో దట్ ఐ నో వాట్ ఐ నో అండ్ టు నో దట్ ఐ నో వాట్ ఐ డు నాట్ నో ఈజ్ రియల్ ఎడ్యుకేషన్. అంటే నాకు తెలిసినది ఇంత అని నాకు తెలుసు, నాకు తెలియనిది ఇంత అని నాకు తెలుసు
అనేదే నిజమైన విద్య.
ఇది చాలా కష్టసాధ్యమైన పని.
మనకి ఎంత తెలుసు ఏం తెలుస్తుంది? ఈ మేధస్సులో ఎంత ఇమిడి ఉందో మనకు అర్థం కాదు. అందుకనే మనస్సు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది అన్నారు. ఒక వీణ కానివ్వండి, ఒక వయలిన్ కానివ్వండి, ఇంకే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, అందులో ఒకసారి ఒక రాగాన్నే పలికించగలం. అన్ని రాగాలను పలికించలేము. అది ఎన్నో రాగాలను పలుకుతుంది, కానీ ఒక్కసారి ఒక రాగాన్ని మాత్రమే దాని మీద మనం పలికించగలం. అలాగే మనసులో ఎంత ఉన్నా, ఎంత విజ్ఞానం నిక్షిప్తమైనా, ఒకసారి ఒక విషయమే జ్ఞాపకం వస్తుంటుంది. ఆ విషయం మీద మాట్లాడటం మొదలు పెడితే ఇంకా శరపరంపరగా ఎన్నో విషయాలు వస్తుంటాయి. ఉదాహరణ తర్వాత ఒకటి, అది మనం తెలుసుకోవాలి. నాకు తెలిసినది ఇంత అని చెప్పి తెలుసుకోవాలి, అది చాలా కష్టసాధ్యమైన పని. ఇంకోటి రస్కిన్ అంటాడు, ప్రధానంగా చెప్పవలసిన విషయం ఇది, ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ టీచింగ్ స్టూడెంట్స్ టు నో వాట్ దే డు నాట్ నో. ఇట్ మీన్స్ టీచింగ్ స్టూడెంట్స్ టు బిహేవ్ యాజ్ దే డు నాట్ బిహేవ్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత విజ్ఞానాన్ని సమకూర్చుకున్నా, ముఖ్యమైనటువంటి లక్ష్యం విద్యకు ఏమిటంటే సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాలోచన, ఇవి ప్రధానమైన విషయాలు. విద్య ఒక వాగ్భూషణం కావాలి. విద్యావంతుడు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. ఇది చాలా కఠినమైన, కష్టసాధ్యమైన విషయం. భర్తృహరి అంటాడు, భూషలు కావు మర్చులకు భూర్యమయాంగదత్త రహారములు, భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషలుగావు. పూరుషుని భూషిత జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించున నీవును. వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించున నీవును అంటాడు. మనం ధరించే, కంటికి కనిపించే ఈ భూషణాలన్నీ కూడా, ఈ నగలు, ఈ తారాహారములు, పన్నీటితో స్నానం చేసి ఈ శరీరానంతా కూడా సువాస భరితం చేసుకోవటం, మంచి అందమైన దుస్తులు వేసుకోవటం, ఇవన్నీ కూడా శరీరానికి అధికమైన అందాన్ని సౌందర్యాన్ని సమకూర్చలేవు. ఇవన్నీ భూషణాలు కావు. ఈ భూషణాలన్నీ ఎప్పటికైనా నశించేవే. క్షీయంతేఖిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం అన్నాడు. అందువల్ల మనిషికి ప్రధానమైనది వాగ్భూషణం, చక్కగా మాట్లాడటం, ప్రియభాషణం చేయటం. చాలా గొప్ప విషయం ఇది. ఇది కష్టసాధ్యం. రాముని గురించి చెప్తూ, రాముడు ప్రియభాషి అంటారు. చాలా ప్రియంగా, మృదువుగా, మధురంగా మాట్లాడతాడట. పూర్వభాషి అంటారు ఆయన్ను. అంటే తనే వచ్చిన వ్యక్తిని ముందుగా మాట్లాడిస్తాడు. ఆయన మాట్లాడిస్తాడో లేదో అని చూడడు, తను ముందు మాట్లాడిస్తాడు వాళ్ళను. ఇది గొప్ప మానవ లక్షణం. అంతేకాదు, ఆయన స్మిత పూర్వభాషి. మాట్లాడే ముందు నవ్వుతూ మాట్లాడతాడు. ఇది కూడా ఒక గొప్ప మానవ లక్షణం, నవ్వుతూ మాట్లాడటం. ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడితే ఆయన మనకు లొంగిపోతాడు. ఆయన హృదయాన్ని మనం దోచుకున్నామన్నమాట. ఆయనతో ఎటువంటి కష్టసాధ్యమైన కార్యాలను కూడా నవ్వుతూ మాట్లాడితే అది సుసాధ్యమవుతుంది. హనుమంతుని గురించి రాముడు అంటాడు, హనుమంతుడు చాలా గొప్ప వాంగ్మి, గొప్ప సంభాషణ చాతుర్యం కలిగినటువంటి వాడు. అతి దీర్ఘంగా మాట్లాడట, అతి హ్రస్వంగా మాట్లాడు, అతి కఠినంగా మాట్లాడట, అటువంటి నేర్పు కలిగినటువంటి వాడు హనుమంతుడు. ఈ లక్షణాన్ని ప్రతి వ్యక్తి అలవాటు చేసుకోవాలి. ప్రియంగా మాట్లాడటం. మను అంటాడు, సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమ ప్రియం,
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. సత్యం బ్రూయాత్, నిజమే చెప్పాలి ఎప్పుడు కూడా. ప్రియం బ్రూయాత్, దాన్ని చాలా ప్రియంగా చెప్పాలి. ఇది నిజమే కదా, ఎలాగైనా చెప్పచ్చు. వాళ్ళ కష్టమైనా నష్టమైనా కోపం వచ్చినా తాపం వచ్చినా సరే నిజం కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. నిజాన్ని కూడా చాలా ప్రియమైన మధురమైన భాషలో వాళ్ళకు నచ్చినట్టుగా చెప్పాలి.
నబ్రూయాత్ సత్యం అప్రియం.
నిజం కూడా ఇతరులకు అప్రియంగా ఉంటే, వాళ్ళ మనసు కష్టం కలిగించేటట్టుగా ఉంటే దాన్ని చెప్పకూడదు. ప్రియంచ నానృతం బ్రూయాత్, ప్రియమైంది కదా అని చెప్పేసి అబద్ధం చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన అన్నారు, ఇదే సనాతనమైనటువంటి ధర్మం ప్రియంగా మాట్లాడటం. విద్య వాగ్భూషణం కావాలంటే మంచి గ్రంథ పఠనం చేయాలి, మంచి పుస్తకం చదవాలి. మంచి పుస్తకం అంటే ఏమిటి, మంచి గ్రంథం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో క్లాసిక్స్ అంటారు కొన్ని పుస్తకాలను. క్లాసిక్ అంటే ఏమిటి, ఒక 100 సంవత్సరాల కాలం దాని ప్రజారంజకత్వాన్ని పోగొట్టుకోకుండా ప్రజలను ఆకర్షించగలిగినటువంటి పుస్తకాన్ని క్లాసిక్ అంటారు. మన వాంగ్మయం అంతా అంతే, మన సరస్వం అంతా అంతే. వేదవాంగ్మయం, పురాణాలు, ఇతిహాసాలు, తక్కిన సంస్కృత సారస్వతం, ఆధ్యాత్మిక సారస్వతం, ఇవన్నీ క్లాసిక్సే. సర్వకాలికములు, సర్వజనీనములు, అవి మంచి పుస్తకాలు. మిల్టన్ అంటాడు మంచి పుస్తకాన్ని గురించి, ఏ గుడ్ బుక్ ఇస్ ది ప్రెషస్ లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎ మాస్టర్ స్పిరిట్ ఎంబామ్డ్ అండ్ ట్రెజర్డ్ ఫర్ ఏ లైఫ్ బియాండ్ లైఫ్. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అంటే జన్మ జన్మలకు కూడా పనికొచ్చేటువంటి పుస్తకం అది, చాలా గొప్ప పుస్తకం. ఎంతకాలమైనా సరే దాని యొక్క ప్రాధాన్యతను కోల్పోదు, జనరంజకంగానే ఉంటుంది ఎన్ని శతాబ్దాలు గడిచినా సరే. అది చాలా గొప్ప పుస్తకం. తర్వాత సంసార విషవృక్షములకు 2 ఫలముల అమృత తుల్యములు అన్నారు. అవేమిటంటే సజ్జన సాంగత్యము, కావ్యామృత రసపానం అన్నారు. సంసారంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి, ఎన్నో చికాకులు ఉంటుంటాయి, మనసుకు కష్టం కలిగించే విషయాలు రోజు ఎన్నో చూస్తుంటాం. వీటన్నిటి మధ్య కూడా వీటిని జయించడానికి, సంతోషంగా ఉండటానికి, నలుగురితో సరదాగా గడపాలి, వీటిని మరిచిపోవాలంటే, అంటే సంసారం ఒక విషవృక్షం అన్నాడు. దీనికి 2 మంచి ఫలాలు ఉన్నాయట, అమృతంతో సమానమైనటువంటి 2 ఫలాలు ఉన్నాయి ఈ విషవృక్షానికి. అవేమిటంటే సజ్జన సాంగత్యము, కావ్యామృత రసపానం అన్నారు. అంటే మంచి పుస్తకాలు చదువుతుంటే జీవితంలో సంసారంలో వచ్చేటువంటి ఈ కష్టాలన్నింటినీ కూడా మర్చిపోతాం మనం. సజ్జన సాంగత్యం, సత్పురుషులతో కలిసి తిరుగుతుంటే, వాళ్ళతో గోష్ఠిలో పాల్గొంటుంటే, వాళ్ళ మనోభిప్రాయాలను తెలుసుకుంటుంటే, వాళ్ళ శాస్త్ర విజ్ఞానాన్ని వాళ్ళతో కలిసి మనం పంచుకుంటుంటే అంతకంటే గొప్ప విషయం ఇంకో లేదు. సాధు సంఘంబు
సకలార్థ సాధకంబు,
సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్పు, గౌరవముసంగు జనులకు గర్వమడచు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంఘంబు
సకలార్థ సాధకంబు.
సాధువులతో సత్పురుషులతో సంచరిస్తుంటే మనకు అన్ని అర్థాలు, అన్ని పురుషార్థాలు కూడా సమకూరుతాయి. సాధు సంఘం లభించడం కూడా చాలా కష్టమే, సత్పురుషులను ఎన్నుకోవడం కూడా కష్టమే. ఒక మంచి వ్యక్తిని, మంచి సత్పురుషుణ్ణి, మంచి సాధువును మనం ఎన్నుకోవాలంటే మనలో సాధు ప్రవర్తన ఉండాలి. లైక్ మైండెడ్నెస్ అంటారు, మన భావాలకు అనుకూలమైనవాడు, మనకు నచ్చినవాడు,
ఒక సత్పురుషుడు దొరకడం చాలా కష్టం. అందుకనే టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. అంటే నీ స్నేహితులు ఎటువంటి వాళ్ళు, ఎటువంటి స్నేహితులు నువ్వు ఎన్నుకున్నావు, దాన్ని బట్టి నీవు ఎలాంటి వాడివో, నీ ప్రవర్తన ఏమిటో చెప్పవచ్చు అన్నారు. కొంతమంది దుర్మార్గులతో కలిసి తిరుగుతుంటారు. దుర్మార్గులతో కలిసి తిరుగుతుంటే వాళ్ళ యొక్క దుష్టమైన ఆలోచనలే మనకు లభిస్తుంటాయి, వాళ్ళ దురాచారాలే మనకు వస్తుంటాయి. సత్పురుషులతో మంచి ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంటే వాళ్ళ యొక్క మంచి ప్రవర్తన, మంచి భావాలు, మంచి నడవడి మనకు అబ్బుతాయి. అట్లాగే మంచి పుస్తకాలు చదువుతుంటే అందులోంచి మంచి విషయాలు మనం గ్రహించగలుగుతాం. టెల్ మీ వాట్ బుక్స్ యు రీడ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. అంటే మంచి పుస్తకాలు ఎన్నుకోవటంలో నీ మానసిక లక్షణం తెలుస్తుంది. ఎటువంటి గొప్ప విషయాల మీదకి నీ మనస్సు ప్రవర్తిస్తుందో అది తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనస్సు ఊర్ధ్వ ప్రయాణం చేయాలి, ఉన్నతమైన లక్ష్యాలు పరిగెత్తాలి. జీవితంలో ఉన్నతమైన ధ్యేయాలను మనం ఏర్పరచుకోవాలి, వాటిని చేరడానికి ప్రయత్నం చేయాలి. అగ్ని ఎప్పుడు కూడా పైకి లేస్తుంది, నీరు కిందికి ప్రవహిస్తుంది. మన మనసు ఎప్పుడు కూడా అగ్నిలాగా పైకి ఊర్ధ్వముఖంగా పయనించాలి, ఉన్నత లక్ష్యాల వైపు పరిగెత్తాలి. ఇవి ఎట్లా సాధ్యమవుతాయంటే సత్పురుషుల సంగమం వల్ల, సద్గ్రంథ పఠనం వల్ల లభిస్తాయి. కొంతమంది కావ్యాలను కంఠస్థం చేస్తారు. మన సారస్వతం అంతా కూడా మన పురాణ వాంగ్మయం కానివ్వండి, పురాణ సాహిత్యం కానివ్వండి, వేద వేదాంగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మహర్షులు కంఠస్థం చేసి ఒక పరంపరగా శతాబ్దాలుగా వాటిని ప్రవర్తింపజేశారు లోకంలో. ఆనాడు గ్రంథాలు లేవు, వీటన్నిటి కూడా గ్రంథస్థం చేయలేదు, కంఠస్థం చేశారు. ఒక మౌఖిక వారసత్వంగా మనకు వాటిని పంచిపెట్టారు. తర్వాత ఎప్పుడో అవి గ్రంథస్థమైనవి. అంటే ఇంత వాంగ్మయాన్ని, ఇంత సారస్వతాన్ని వాళ్ళు కంఠస్థం చేశారంటే స్వరయుక్తంగా
అది ఒక మానవాతీతమైనటువంటి
విషయం. అందువల్ల కంఠస్థం చేయగలిగి ఉండాలి పుస్తకాలు. చిన్నప్పుడే చిన్నపిల్లలకు మంచి మంచి పద్యాలను కంఠస్థం చేయించాలి. అప్పుడు వాళ్ళకి అర్థం తెలియకపోవచ్చు, కానీ పెద్ద అయిన తర్వాత దాని అర్థం ఏమిటో వాళ్ళకు తెలుస్తుంది. చిన్నప్పుడు ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని నేర్చుకోవడం చాలా తేలిక. అందుకని అన్నీ కూడా అప్పుడే నేర్పించాలి. చిన్నపిల్లవాడు అన్నీ అర్థమవుతాయా, ఇవి కంఠస్థం చేయగలడా అని మనం ఆలోచించకూడదు. నిజంగా వాళ్ళ మనసు చాలా పదునైంది, చాలా సెన్సిటివ్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్ లాంటిది ఎన్నైనా గ్రహిస్తుంది. అందుకని ఆ వయసులోనే విద్యాభ్యాసం చేయించాలి. అందుకనే చిన్నప్పుడే 8వ ఏటనే ఉపనయనం చేసి గురుకులానికి పంపిస్తారు. గురుకులంలో ఒక విద్యార్థి
8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు కూడా
వేదాభ్యాసం చేస్తాడు. పరిపూర్ణ విద్యావంతుడై, సునాతకుడై గురుకులాన్ని వదిలి బయటికి వచ్చి వివాహం చేసుకుంటాడు. అందువల్ల విద్యార్థిని 8వ సంవత్సరంలోనే విద్యాప్రవేశం చేయించాలి, అన్నీ కంఠస్థం చేయించాలి. కొంతమంది ఇంగ్లీష్లో కూడా పుస్తకాలు కంఠస్థం చేసిన వారు ఉన్నారు. గోల్డ్స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అంటారు, వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ సాంతం కూడా కంఠస్థం చేసినటువంటి వారు ఉన్నారు. గోల్డ్స్మిత్ గొప్ప స్టైలిస్ట్, రైట్స్ లైక్ ఎన్ ఏంజల్ బట్ టాక్స్ లైక్ ఏ పూర్ బాల్ అంటారు. హీ టచ్ నథింగ్ దట్ హీ డిడ్ నాట్ అడార్న్ అన్నాడు. ఆయన ఏం ముట్టుకున్నా దాన్ని స్వర్ణమయం చేశాడు. అటువంటి భాష ఆయనది, భాషా కోవిదుడు. అట్లా పుస్తకాలను కూడా కంఠస్థం చేయటం,
శ్లోకాలను కంఠస్థం చేయటం,
అన్ని శాస్త్రాలను కూడా కంఠస్థం చేయటం, ఇది చాలా ముఖ్యమైన విషయం. పిల్లలను అప్పుడే అందరినీ కూడా ఇట్లా వాంగ్మయంలో వాళ్ళకు ప్రవేశం కల్పించి వాళ్ళకి ఇవన్నీ కూడా కంఠస్థం చేసేట్టుగా చేయాలి. విద్యకు ధనానికి కూడా ఒక పరిమితి లేదు. ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్.
అత్యంత ప్రధానమైనటువంటి అమూల్యమైనటువంటి
అనర్ఘరత్నమైన సంపద ఈ విద్య.
భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఒక అమోఘమైన శ్లోకాన్ని, శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
బ్రాహ్మం కర్మ స్వభావజం.
అంటే జ్ఞానేంద్రియ నిగ్రహం, కర్మేంద్రియ నిగ్రహం, తపస్సు, బాహ్య అభ్యంతర శౌచం, క్షమ సహనం, ఆర్జవం అంటే త్రికరణ శుద్ధి, జ్ఞానం అంటే వేద శాస్త్ర పురాణాది జ్ఞానం, విజ్ఞానం అంటే శాస్త్ర విజ్ఞానం. ఇవి బ్రాహ్మలకు కర్మ స్వభావజం అన్నాడు. ఇవి చాలా ఉత్తమమైన లక్షణాలు, ఉత్తమమైన విధులు, భగవన్ నిర్ణీతమైనటువంటి ఉత్తమమైన విధులు. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విప్రోత్తముడు కూడా వీటిని సాధించాలి, వీటిని ఆచరించాలి. అయితే సామాన్య మానవుడికి ఇవి అసాధ్యం కాకపోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఉత్తమ గుణాలను సాధించలేడు, ఇలాంటి ఉత్తమ విధులను నిర్వహించలేడు. అందుకనే ఇలాంటి ఉత్తమ సంస్కారాలను పొందినటువంటి వారితో సాంగత్యం పెంపొందించుకుంటే చాలా బాగుంటుంది అని, వారు రచించిన, వారిని ఉత్తేజపరిచిన ఉత్తమ గ్రంథాలను, అలాంటి కావ్యామృత రసపానం చేస్తే మంచిదని చెప్పేసి శాస్త్రజ్ఞులు సూచించారు. అయితే మంచి గ్రంథాలు చదవాలి. ఎలాంటి గ్రంథాలు? వ్యాసుడు వేదాలను విభజించాడు, పురాణాలను 18 పురాణాలను రచించాడు, 18 ఉపపురాణాలను రచించాడు. అయినా ఈ వేద విజ్ఞానం అంతా కూడా సామాన్యుడికి అందుబాటులోకి రావటం చాలా కష్టం. సామాన్య మానవుడికి వేద విజ్ఞానం అర్థం కాదు. అందుకని అందరికీ అర్థం కావాలి, సామాన్య మానవుడికి అందుబాటులోకి రావాలి అనే దృష్టితో సకల వేద సారమైనటువంటి పంచమ వేదం అనే భారతాన్ని రచించాడు. జగద్ధితంబుగన్ అని చెప్పినాడు, అలా భారతాన్ని రచించాడు. భారత మహాకావ్యం, దాన్ని కూడా చదవటం కొంతమందికి కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. అయినా సరే ప్రయత్నం చేయాలి. పుస్తకాలలో ఎన్నో రకాలుంటాయి. బేకన్ అనే ఒక ఇంగ్లీష్ స్కాలరు, షేక్స్పియర్కు సమకాలికుడు, ఆయన అన్నాడు, బుక్స్ ఆర్ స్టడీస్ ఆర్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్, ఫర్ ఎబిలిటీ అన్నాడు. అంటే గ్రంథ పఠనం దేనికి, విద్యాభ్యాసం దేనికి, పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే, ఒకటి ఫర్ డిలైట్, ఆత్మ ఆనందం కోసం, ఆత్మవికాసం కోసం, విశ్రాంతి సమయంలో కాలక్షేపం కోసం పుస్తకాలను చదవాలన్నాడు. అలాంటి పుస్తకాలు దే ఆర్ ఫర్ డిలైట్, సంతోషం కోసం, మనకు సంతోషం కలగటానికి, ఆనందం కలగటానికి. స్టడీస్ ఆర్ ఫర్ ఆర్నమెంట్ అన్నాడు. అది వాగ్భూషణం భూషణం అని ఇదివరకే చెప్పుకున్నాం. అది మనకు ఒక నూతన అలంకారం అవుతుంది. ఆర్నమెంట్ అంటే
ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక విషయం మీద రాస్తున్నప్పుడు మనం నేర్చుకున్నటువంటి విద్య మనకు అలంకారం అవుతుంది. ఎన్నో పుస్తకాల్లో ఎన్నో శ్లోకాలు ఎన్నో పద్యాలు ఉంటాయి, అవన్నీ మనకు కంఠస్థమైనప్పుడు, మనం మళ్ళీ ఎక్కడైనా పని చూస్తున్నప్పుడు ఆ శ్లోకాలను ఆ పద్యాలను కూడా ఉటంకిస్తుంటే అవి ఒక భూషణం, అలంకారం అవుతుంది. మన ఉపన్యాసానికి అది అలంకారం, ఒక అధిక శోభన చేకూరుస్తాయి అవన్నీ కూడాను. అట్లా స్టడీస్ ఆర్ ఫర్ ఆర్నమెంట్ అన్నాడు. స్టడీస్ ఆర్ ఫర్ ఎబిలిటీ, మనలో ఉన్నటువంటి మేధాశక్తిని పెంచుతుంది. కవ్యామత రసపానం ఆలోచన సరళిని పెంపొందిస్తుంది, ఒక సునిశ్చితమైన పరిశీలన శక్తిని కల్పిస్తుంది మనలో, ఒక సరైన నిర్ణయం తీసుకునేటువంటి బలాన్ని చేకూరుస్తుంది. గ్రంథ పఠనం, ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఆయన ఏమన్నా అంటే, పుస్తకాలను కూడా ఎలా చదవాలి, ఎలాంటి పుస్తకాలను ఎలా చదవాలి. పుస్తకాల్లో ఎన్నో రకాలు ఉంటాయి, వీటన్నిటినీ విభజించి కేటగరైజ్ చేసి చదవాలంటే ఎలా చదవాలి. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ ఆర్ టు బి స్వాలోడ్, ఏ ఫ్యూ అదర్స్ ఆర్ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్ అన్నాడు. అంటే కొన్ని పుస్తకాలు టేస్టెడ్ టు బి టేస్టెడ్ అన్నారు, ఊరికే రుచి చూడాలి. రుచి చూడటం అంటే ఏమిటి, అక్కడక్కడ చదివి ఎలా ఉందో చూసి వదిలేసేయాలి. స్థాళీ పులాక న్యాయం అంటారు, అన్నం వండుతుంటే ఉడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకుని పట్టుకొని చూస్తారు. ఏదైనా కూర వండుతున్నా, ఇంకేదైనా తిను పదార్థాన్ని తయారు చేస్తున్నా కొంచెం తీసుకొని రుచి చూస్తారు. అట్లాగే పుస్తకాలు కూడా అవి బాగున్నాయా లేవా అని చూడటానికి అక్కడక్కడ కొంచెం చదివి చూస్తే చాలు. అదొక కేటగిరీ ఆ పుస్తకాలు, దే ఆర్ టు బి ఓన్లీ టేస్టెడ్. తర్వాత సమ్ ఆర్ టు బి స్వాలోడ్, కొన్ని పుస్తకాల్లో మనస్సు పెట్టకుండా గబా 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 చదివేస్తే చాలు. నవలలు ఉంటాయి, కథలు ఉంటాయి, ఇలాంటివి కొంచెం కొద్ది స్థాయిలో మా సామాన్య మానవులకు తేలిగ్గా అర్థమయ్యే పుస్తకాలు ఉంటాయి, అలాంటివి గౌగా మింగేసేయాలి. ఎక్కువ దీక్షతో చదవాల్సిన పని లేదు, కానీ కొన్ని పుస్తకాలు ఉంటాయి అవి చాలా గొప్ప పుస్తకాలు, చాలా విశేషమైన అర్థాలను అందించేటువంటి ఉత్తమ గ్రంథాలను, వాటిని దే ఆర్ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్ అన్నాడు. దాని మంచి దృష్టిని కేంద్రీకరించి మనస్సును వాటిపై లగ్నం చేసి మళ్ళీ మళ్ళీ చదివి బాగా అర్థం చేసుకొని మనసుకు పట్టించుకొని కంఠస్థం చేయగలిగిన స్థితిలో ఆ పుస్తకాలను చదవాలి. నిజానికి మన ఉత్తమ సాహిత్యం అంతా కూడా అలాంటిదే. మన వేదాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భారత భాగవతాది ఇతిహాసాలు, రామాయణాది మహాకావ్యాలు, ఇవన్నీ అత్యంత ఉత్తమమైనటువంటి గ్రంథరాజ్యాలు. వీటిని ఈ దృష్టితో మనస్సును వాటిపై లగ్నం చేసి కేంద్రీకరించి చదవాలి. ప్రతి అక్షరం ప్రతి పదం అర్థం చేసుకోవాలి, అందులో ఉండే నీతిని గ్రహించాలి, ఆ నీతిని మన జీవితంలో ఆచరించాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. అవి ఉత్తమమైన గ్రంథాలు. అయితే ఈ గ్రంథాలు చదివిన తర్వాత, మంచి పాండిత్యాన్ని సేకరించిన తర్వాత, పొందిన తర్వాత కొంతమందికి అహంకారం రావచ్చు, నేను చాలా గొప్ప పండితుడిని, నేను సకల శాస్త్ర కోవిదుడిని, అంటే నా అంత తెలిసినవాడు ఇంకొకడు లేడు ఈ సాహిత్య ప్రపంచంలో అనే అహంకారం కొంతమందికి రావచ్చు. ఒక పండితుడు ఏమన్నా అంటే, ఆయనకు కూడా మంచి శాస్త్రవేత్తననే అహంకారం ఉంది ఒకప్పుడు, కానీ కొంతకాలం తర్వాత ఆ అహంకారం తీరిపోయింది. ఏమంటాయంటే, ఆయన తెలివి ఎంత లేని ఈడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు తొల్లి విహరించితి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగదిను గతమయ్యే నితాంత గర్వమున్నట. ఏమీ తెలియని రోజుల్లో నాకంతా తెలుసును అని విర్రవీగాను. ఎంతో సంతృప్తిని చెంది ఏనుగులాగా బలిసి అహంకరించాను. ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత, ప్రపంచాన్ని చూసిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత, యుక్తాయుక్త వివేక్షణ జ్ఞానం కలిగిన తర్వాత, నేనెంతటి వాడిని, నా సాహిత్యం ఎంత, నా పాండిత్యం ఎంత అని నేను ప్రశ్నించుకున్నాను. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధిలో వాళ్ళతో సహకారం చేసి, వాళ్ళతో కలిసి తిరిగి, వాళ్ళ ఉపన్యాసాలు విని, వాళ్ళు రాసిన గ్రంథాలు చదివిన తర్వాత, అబ్బా జ్ఞానం ఎంత అపారం, విశాల సాగర విస్తారం, అనంత సాగర గభీరం, దీనికి ఒక హద్దులు లేవు. ఇది నాకు తెలిసినది గోరంత, అసలు ఉన్నది కొండంత అని గ్రహించాడు. వారితో పోలిస్తే నేనెంతటి వాడిని అనుకున్నాడు. అటువంటి ఉజ్వలమతులైన పండితుల సాహచర్యం వల్ల, వాళ్ళ గ్రంథాలు చదివి, వాళ్ళ ఉపన్యాసాలు విని, వాళ్ళ ఆలోచనలు పంచుకొని, నాకు తెలిసిన చాలా కొద్ది అని చెప్పి అనుకున్నాడు. అనుకొని తెలియని వాడనయ్య మెలగదిన్, అప్పుడు తెలుసు అనుకుని అహంకరించాను, ఇప్పుడు ఏమీ తెలియదు అనుకొని తెలియని వాడనయ్య మెలగదిన్ గతమయ్యే నితాంత గర్వమున్, గర్వంతో పొగరెక్కి గంతులు పెట్టాను. అప్పుడు ఆ గర్వం అంతా కూడా ఇప్పుడు అణిగిపోయింది. నేను చాలా సామాన్యుణ్ణి, ఆ పండితులతో పోలిస్తే నేను ఎందుకు పనికిరాను అనేటువంటి జ్ఞానం నాకు ఇప్పుడు లభించింది. అయినా సరే పండితుల్లో కొంత అహంకారం బహుశా ఆమోదయోగ్యం అనిపిస్తుంది నాకు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, మహాకవి, కవి సామ్రాట్, కవి సార్వభౌముడైన రామాయణ కల్పవృక్షం అనేటువంటి గ్రంథాన్ని తిక్కన, ఎర్రన, నన్నయ, పోతన, వాల్మీకి లాంటి కవులతో సాటిగా ఈ మహాగ్రంథాన్ని రచించాడు ఆయన ఒక్కడు. ఏక బిగువన ఆ మహాగ్రంథాన్ని రచించాడు. అంతటి మహానుభావుడికి, అంతటి మహాకవికి అహంకారం ఉంటే ఆశ్చర్యమేం లేదు. అహంకారం ఉంటే నేను కవిని, నేను ఈ పుస్తకాన్ని రాశాను అనేటువంటి ఒక భావం. అయినా సరే అలాంటి కవుల్లో అహంకారాన్ని మనం అహంకారం అనుకోకూడదు, అది ఆత్మవిశ్వాసం. నేను మహాకవిని, ఇంతటి మహాగ్రంథాన్ని వ్రాయగలిగినటువంటి శక్తి సంపదను నేను సమకూర్చుకున్నాను, నాలో ఉంది, నేను వాల్మీకి అంతటి వాడిని, వ్యాసుడు అంతటి వాడిని అనేటువంటి భావం, ఒక ఆత్మవిశ్వాసం. ఆయన ముట్టనటువంటి, ఆయన వ్రాయనటువంటి సాహితీ ప్రక్రియ లేదు. అటువంటి మహాకవికి ఆత్మవిశ్వాసం ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అది మనం మెచ్చుకోవాలి, సంతోషించాలి చూసి. కొపరపు కవులు ఉన్నారు, కొపరపు ఆసు కవులు అంటారు. కొపరపు సుబ్బారావు గారు ఆయన సోదరుడు, వీళ్ళిద్దరు కూడా ఆసు కవులు. వాడు చెప్పారు, గంటకు 100 పద్యములు గల్లున చెప్పగలవన్నారు వాళ్ళు. ఒక గంటలో 100 పద్యాలు చెప్పేవాళ్ళు ఆసువుగా. అది అవధాన ప్రక్రియ చాలా మానవాతీతమైనటువంటి ఒక శక్తి సంపద. వాళ్లను, వాళ్ళు అటువంటి దానిని సాధించారు. 100 పద్యాలు చెప్పగలిగినటువంటి ఘనకార్యం వాళ్ళు చేయగలిగారు. వాళ్ళకి అహంకారం ఉన్నా అది ఆత్మవిశ్వాసంగా మనం భావించాలి.
తరువాత తిరుపతి వెంకట గౌరు ఉన్నారు,
రెండు భాషల్లో వాళ్ళు ప్రవీణులు, ఉభయ భాషా ప్రవీణులు, సంస్కృతంలో తెలుగులో కూడా మంచి ప్రావీణ్యతను సంపాదించినటువంటి కవిశేఖరుడు, అవధాన శిరోమణులు. వాళ్ళు ఏమన్నారంటే, దోశ మటన్ చెరింగీయును దుందుడు గొప్పగా పెంచినారే మీ మీసమ్ము, రెండు భాషలకు మేము కవీంద్రుల మనసు తెలుపగా రోషము కలిగిన కవివరులు మమ్మ గెలువుడు గెలుతురేని ఈ మీసము తీసి మీ పద సమీపమున తల నుంచి మొక్కమే అన్నాడు. అందులో ఎంత నమ్రత కూడా ఉందో చూడండి. ఒక అహంకారం, ఒక ఆత్మవిశ్వాసం ఉంది. రెండు భాషల్లో కూడా మేము కవీంద్రం అనటానికి గుర్తుగా ఈ రెండు మీసాలను పెంచాం. నిజానికి బ్రాహ్మణ మీసాలు పెంచకూడదు, అయినా వాళ్ళు మీసాలు పెంచారు. దీనికి గుర్తుగా మీకేదైనా రోషం ఉంటే ఎవరైనా మాలో మాతో పోటీ చేయండి, గెలవండి, మమ్మల్ని గెలిస్తే ఈ మీసాలు తీసి మా శిరస్సులు మీ పాదాల మీద ఉంచి మృక్కుదామని చెప్పన్నారు. ఒక అహంకారం, ఆత్మవిశ్వాసం ఉంది, ఒక అనన్య సాధ్యమైనటువంటి నమ్రతాభావం కూడా ఉంది ఆ కౌరుడు. ఇది మనం అంతా గ్రహించాలి, ఇటువంటి భావాలను పెంపొందింప చేసుకోవాలి. ఒక గ్రంథ రసామృత పానం చేసి సాహిత్యాన్ని, పాండిత్యాన్ని సంపాదించాలి. ఇంత పాండిత్యాన్ని సంపాదించాలని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పాటు ఒక విధమైనటువంటి నమ్రతాభావాన్ని, వినయాన్ని, విధేయతను కూడా అలా పెంపొందించుకుంటే మనం కూడా ఉత్తమ మానవులుగా, ఉత్తమ కవులుగా, ఉత్తమ విద్వాంసులుగా రాణించే అవకాశాన్ని, మహత్తర కార్యాన్ని పొందగలుగుతాం. శుభం భూయాత్.